ఏమిటి భిక్షుగీత? వందనాన్ని స్వీకరించిన రీతిలో నిందని కూడా స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని మనకి భిక్షుగీత తెలియజేస్తూ ఉంది. ఎలాగా అని అంటే, సాధకుడు నిందల్ని సహించాలి, బాధల్ని భరించాలి, నిందలు బ్రతుకుని అందంగా తీర్చిదిద్దుతాయి, బాధలేమో బ్రతుకుని లాగేస్తూ ఉంటాయి. భరించలేనటువంటి బాధ కలిగిన భూదేవిని చూడు ఒక్కసారి, ఆ భూదేవి ఎంత సహనం కలిగిందో ఆ సహనాన్ని అలవర్చుకోవాలి. బాగా పండ్లున్నటువంటి వృక్షాలకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, పండు లేనటువంటి చెట్టు మీద ఎవడు రాయి వేయడు, పండుంటేనే రాయి వేసి. ఒక శిల్పి ఉలితోటి ఒక రాతిని విపరీతంగా బాధ పెడతాడు, దాన్ని బాగా కొట్టి ముక్కలు 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 తీసేస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతాడు. కానీ ఆ బాధ భరించినటువంటి శిల దేవాలయంలో ప్రతిష్ఠింపబడి అందరి చేత పూజలు అందుకుంటూ ఉంది. భరించేటువంటి ఓర్పు ఉండాలే కానీ కాలమే సరైనటువంటి తీర్పును అందిస్తుంది. కత్తిరించినప్పుడే పూల కంచెలన్నీ కూడా అందంగా కనపడతూ ఉంటాయి, లేకపోతే ఆ అందం రాదు. నిందలు విమర్శలు మనిషిలో అవగాహనని పెంచుతాయి, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. ఈ విషయాలన్నీ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే సహనం అనేటువంటిది, తితిక్ష ఓర్పు అలవడుతుంది. నిందించేటువంటి వాడు పక్కనుంటే చాలు, ఆచార్యులాగా మనకి సహాయపడతారు. మనల్ని నిందించేవాడు కనుక మన పక్కనుంటే వాడే మనకి గురువులాగా సహాయపడతాడు. స్తుతించేవాడు కనుక మన పక్కన ఉన్నాడు అనుకోండి, వాడు మన యొక్క ప్రగతిని ఆపేస్తాడు. అంటే మనల్ని ప్రశంసించేవాడు కాదు కావాల్సింది, మనల్ని విమర్శించేటువంటి వాడే కావాలి అంటున్నారు. ప్రగతిని నిరోధించేటువంటి స్థుతుల కన్నా ఆత్మవిమర్శకి అవకాశం ఇచ్చేటువంటి, పతనాన్ని నిరోధించేటువంటి ఈ నిందలే నిజానికి శ్రేయస్కరమైనటువంటి. అయితే నిందలు ఎదురైనప్పుడు నిలకడగలిగి ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి సాధకుడు, అటువంటి పుణ్యాత్ముడు నిష్కల్మషమైనటువంటి వాడు అవుతాడు. ఉద్ధవా, దుర్జలైనటువంటి వాళ్ళ యొక్క దుష్ట ప్రతాపాన్ని ఆలకించి కలత చెందకుండా ఉన్నటువంటి చిత్తాన్ని కలిగి ఉంటే ఉండేటువంటి సాధువు ఈ లోకంలో దుర్లభం. ప్రతివాడు కూడా కోపం వెంటనే వచ్చేస్తే ఏదన్నా అంటే, కోపం రాకుండా ఉండేటువంటి సాధువు అంత తేలిగ్గా దొరకడు. ఈ దూషణ వాక్యాలు అనేటువంటివి మర్మస్థానాల్లో గుచ్చుకున్నట్టుగా బాధిస్తాయి. సరే, ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవటం కోసం పెద్దలు ఒక కథ చెప్తారు, ఆ కథ నీకు ఇప్పుడు చెప్తున్నాను విను. అవంతి దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు కృషి వాణిజ్యం అంటే వ్యవసాయము వాణిజ్యము చేస్తూ ఉంటాడు, అది వృత్తి. అయితే అతడు కోరికల పుట్ట, లోభంలో దిట్ట, కోపం అంతా కూడా బాగా ప్రదర్శించేటువంటి వాడు, ద్వేషంలో కూడా అతడు మంచి ప్రజ్ఞాపాఠాలు కలిగినటువంటి వాడు, ఇతరులు తృప్తిపరచడం అనేటువంటిది వాడు ఎప్పుడూ ఎరగడు. ఎందుకంటే ఇతరులకు ఏమైనా పెడితే ఏమైనా ఇస్తే కదా వాడికి తెలిసేది, తన దేహాన్ని కూడా సుఖపెట్టుకున్నటువంటి వాడు కాదు. లోభి యొక్క గుణం ఎలా ఉంటుందంటే తాను సుఖపడడు, ఇతరులు సుఖపడనివ్వడు, ఇంట్లో వాళ్ళని కూడా సుఖపడనివ్వడు, తాను తినడు ఇతరులకి పెట్టడు, ఈ ప్రకారంగా ఉండేటువంటి వాడే లోభి. కాబట్టి అటువంటి లోభి అయినటువంటి వాడు ఈ బ్రాహ్మణుడు. బంధువుల్ని ప్రీతిగా చూడడు, అతిథుల్ని సత్కరించడు. సత్కారం తెలియనటువంటి వాడికి సత్కీర్తి ఎలా కలుగుద్ది? ఎప్పుడు కూడా అతిథిని సత్కరించాలి, అతిథిని అమర్యాదగా చూడకూడదు. ఎందుకంటే అతిథి అంటే ఎవరంటే నిన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి భగవంతుడే అని భావించాల. అతిథి అంటే తిథి లేకుండా వచ్చినవాడు, ముందుగా ఫోన్ చేసి లెటర్ రాసి చెప్పొచ్చేవాడు కాదు, అప్పటికప్పుడు వచ్చేవాడు. అటువంటి అతిథి కనుక దొరికినట్లయితే అతన్ని భగవంతుడితో సమానంగా భావించి మనతో పాటుగా కూర్చోబెట్టి భోజనం పెట్టాలి, అతనికి సేవ చేయాలి. ఇది అతిథి సత్కారం అని అంటే. కాబట్టి ఎవరైతే ఇట్లా అతిథిని సేవిస్తాడో అటువంటి వాడే తన హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోగలుగుతాడు. సరే, ఒక్క మంచి లక్షణం లేనటువంటి వాడు, లోభైనటువంటి వాడు, ఆ విప్రుడైనటువంటి బ్రాహ్మణుడైనటువంటి వాడికి పుత్రులు బంధువులు ద్రోహం చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ కోరికలేం తెరవు కదా. కుమారులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏదైనా వాళ్ళ కోరిక తీరిస్తేగా వాడు కుమారుడిగా ఉండేది. అందుకని తండ్రికి ద్రోహం చేయటం మొదలుపెట్టారు కుమారులు. బంధువులు మిత్రులు వాళ్ళు కూడా ద్రోహం చేయటం మొదలుపెట్టారు. భార్య కుమార్తెలు సేవకులు వాళ్ళు కూడా అతన్ని సేవించటల్లా వాడికి ఏదో రకంగా అపకారం చేయాలనుకుంటున్నారు. లోభైనటువంటి వాడు సర్వులకి కూడా చులకనవుతాడు, తన వాళ్ళు కూడా అతన్ని ఇష్టపడరు, ఇతరులేమో అసలు గుర్తించరు. సరే, కొంతకాలానికంటే బాగానే సంపాదించాడు, దాచుకున్నాడు, ఖర్చు పెట్టకుండా ఉన్నాడు, తినకుండా ఉన్నాడు, ఇతరులకి పెట్టకుండా ఉన్నాడు. అతని యొక్క ధనాన్ని కొంతమంది బంధువులు మోసం చేసి అపహరించారు. దొంగలేమో కొంతమంది కొంత ధనాన్ని దోచుకుపోయారు. సరే, నిలవ ఉంచడం వల్ల కొంత ధాన్యాదులన్నీ కూడా చెడిపోయి అందుకని అవి కూడా పారేయాల్సి వచ్చింది. మిగిలిన దాన్ని రాజు అపహరించాడు పన్నుల కింద. కూడబెట్టినటువంటి ధనమంతా నశించిపోయింది. ఇప్పుడు విప్రుడు దుఃఖంలో పడిపోయాడు. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఖర్చు పెట్టినటువంటి వాడికి ధనమంతా ఒక్కసారి ఇలా పోతే అసలు భరించలేడు, ప్రాణమైనా తీసుకుంటాడు, అంతే తప్ప అసలు భరించలేడు. సరే, ఈ ధననాశం అతనికి తీవ్రమైనటువంటి సంతాపం కలిగించింది. ఆస్తి మొత్తం కూడా పోయింది. ఆస్తి ఉన్నప్పుడే తన వాళ్ళైనటువంటి వాళ్ళు తనని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఆస్తి పోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోవటంలా. ఇప్పుడు కంఠగత దుఃఖం అంటే దుఃఖం ఎంతవరకు వచ్చిందంటే కంఠంలో బాగా నిలబడిపోయినంత. గొప్ప వైరాగ్యం పొందాడు ఇప్పుడు. ఇంత దుఃఖం వచ్చిన తర్వాత ఇప్పుడు వైరాగ్యం కలిగింది. ఆహాహా అనుకుంటున్నాడు, నేను సంపాదించినటువంటి సొమ్మంతా కూడా పూర్తిగా పోయింది. ధనం ఉన్నప్పుడేమో ధర్మబుద్ధి లేకుండా పోయింది. ఇతరులకి దానం చేయాలని తెలియల, తన వాళ్ళని పోషించడం కోసం, తన వాళ్ళకి సంతోష పెట్టడం కోసం ఇవ్వాలని అనిపించల. బంధువుల్ని దూరంగా నెట్టా, మిత్రుల్ని దూరం పెట్టా, నేను సుఖపడలా. మొత్తం ఒక్కసారిగా పోయింది. ఇప్పుడు ఈ రోజున భరించడానికి శక్యంగానంత బాధ నన్ను చుట్టుముట్టింది అని దుఃఖపడుతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. లోభికి సంపద ఉండొచ్చు కానీ సుఖం ఉంటుందని మాత్రం చెప్పలేము. లాభం వచ్చినప్పుడు పొంగిపోతే ప్రయోజనం ఉండదు. లాభంతో పాటు లోభం రాకుండా చూసుకోవాలి. లాభం ఎప్పుడైనా పోవచ్చు కానీ ఈ లోభం మాత్రం వచ్చింది మళ్ళీ అంత తేలిగ్గా పోదు. అందుకనే ఈ లోభం అనేటువంటిది ప్రాణహరం, ప్రాణాన్ని కూడా తీసేస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు ప్రాణానికి ప్రమాదం ఈ లోభగుణం. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉన్నాడు, గొప్ప ఆస్తిపరుడు. అంతేకాదు ఆస్తిపరుడే కాదు, పెద్ద ఆశాపరుడు కూడా. ఆశ కాదు, దురాశ. ఒకరోజు రాత్రి 8 గంటలైంది, కొండపాతగా వర్షం పడుతూ ఉంది. ఆ సమయంలో ఒక ఆవిడ ఇంట్లోకి వచ్చింది. వర్షం కురుస్తూ ఉంది, బయట ఏమో దట్టమైనటువంటి చీకటిగా ఉంది, దారేమో కనిపించడం లేదు. అందుకని ఆమె కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశంతో ఈ ఇంట్లోకి వచ్చింది. ఆ రాత్రి కొద్దిసేపు గడపటానికి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగింది. ఆ మెడలో ఉన్న వస్తువులన్నీ చూచాడు. సరే అలాగే నేను చెప్పి ఒక గదిని చూపించి ఆ గదిలో పడుకోమన్నాడు. ఆ గదిలోకి వెళ్ళి ఆమె నిద్రపోతూ ఉంది. ఇప్పుడు ఈయన ఆలోచించాడు, యజమాని, ఆవిడ మెడలో బాగా విలువైనటువంటి వస్తువులన్నీ చాలా ఉన్నాయి, ఇంట్లోనేమో ఎవరు లేరు, భార్య ఏమో పుట్టింటికి వెళ్ళిపోయింది, పరిస్థితి అంతా కూడా ఇప్పుడు నాకు బాగా అనుకూలంగా ఉంది, భగవంతుడు నా మీద అనుగ్రహంతో నాకు ఈ అవకాశం కల్పించాడు, ఇప్పుడేమో అర్ధరాత్రి అయిపోయింది, కాబట్టి ఈ మొత్తం కొట్టేయడానికి నాకు బాగా అవకాశం చిక్కిందనుకొని ఒక కత్తి తీసుకొని ఆ గదిలోకి వెళ్ళాడు. ముసుగు పెట్టుకొని పడుకొని ఉంది. ఆ కత్తితో ఆమెనే పొడి చేశాడు. ఆ పొడి చేసిన తర్వాత సొమ్ములు తీసుకుందామని దుప్పట్లు లాగాడు. లాగి చూస్తే అక్కడ తన భార్య ఉంది. అదేమిటి, వచ్చింది తన భార్య ఏం కాదు, ఆమెవరో వర్షానికి భయపడి వచ్చింది. మరి ఇప్పుడు భార్య ఎందుకుంది ఇక్కడ అంటే, ఈ యజమాని వాళ్ళకని కనిపెట్టింది ఆ వచ్చిన ఆవిడ. ఓహో, వీడేదో నా సొమ్ము కాజేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుసుకుంది. తెలుసుకొని ఆమె ఏం చేసిందంటే అర్ధరాత్రి పూట తలుపులు తెచ్చుకొని వెళ్ళిపోయింది. అదే సమయంలో భార్య వచ్చింది పుట్టింటి నుంచి. ఆమె ఏం చేసిందంటే, ఇంత సమయం అయింది కదా భర్తలు లేపడం ఎందుకని వచ్చి ఆ మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకుంది. ఈయన ఏం చేశాడు, ఆ ఉంది కదా అని చెప్పి కత్తితో పొడిచాడు సర్వేషన్. ఇది అంటే దురాశ దుఃఖానికి చేటు అంటుంటారు కదా, అదిగో ఆ ప్రకారంగా. ఏమండి, నాకు కొద్దిగా ఆశ ఉంది కానీ దురాశ ఏమి లేదు అని అనుకుంటా ఉంటారు. అంటే నాకు పెద్దగా జబ్బేమి లేదంటే ఒక పుష్టి ఉంది అంటే అది ఉంటే చాలు, వాడికి ఉన్న అందచందాలన్నీ కూడా పోతాయి, ఎక్కడ లేని జబ్బులన్నీ కూడా ప్రవేశిస్తాయి. అందుకనే ఎప్పుడు కూడా ఆశ అనేటువంటిది మనసులోకి ప్రవేశించకుండానే ఉండాలి. అర్ధలాభం వ్యర్థలోభాన్ని పెంచుద్ది. డబ్బుల కోసమని ఈ డబ్బు మీద ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉందో అది లోభాన్ని పెంచుద్ది. మన వాళ్ళు అంటారు, కూడిన కొంది కొండలు అమ్ముకో, మరీ కూడితే మనసాలు అమ్ముకోమని. అదిగో అలానే ఉంటుంది ఈ డబ్బు అనేటువంటిది. దీనివల్ల 15 అనర్థాలు కలుగుతాయని చెప్తున్నాడు భగవానుడు. ఏమిటంటే దొంగతనం, అంటే లోభబుద్ధి కనుక వచ్చిందంటే చివరికి దొంగతనం కూడా చేయాలనుకుంటాడు. దొంగతనం, హింస, అబద్ధమాటం, దంభం, కామం, క్రోధం, ఆశ్చర్యం, అహంకారం, భేదభావం, విరోధం, అపనమ్మకం, స్పర్ధ, స్త్రీ సంపర్కం, జోదం, మద్యపానం, అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ధనాశ అనేటువంటిది వదిలేయాలి. ధనహీన దశ అంటే ధనం లేకుండా పోయేటువంటి దశ శ్రీహరి యొక్క అనుగ్రహం వల్లనే నాకు కలిగింది అని అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు మొట్టమొదటి బ్రాహ్మణుడు. రెండవ వాడిని చెప్పింది దేనికనంటే, లోభం అనేటువంటిది నీకు ప్రాణం మీద కూడా తీసుకొస్తుందని చెప్పడం కోసం. కానీ మొట్టమొదటి బ్రాహ్మణుడు ఉన్నాడు, లోభైనటువంటి వాడు. ఆ లోభైనటువంటి వాడు మొత్తం పోయింది, అందరూ కాజేశారు. అతడేమో చివరికి వైరాగ్యం వచ్చింది. ఇటువంటి స్థితి నాకు రావడానికి కారణం అదిగో భగవానుడే అనుకున్నాడు. భగవత్ కృప కారణంగానే నాకు వైరాగ్యం వచ్చింది అని అనుకున్నాడు. ఖట్వాంగుళ్ళలాగా నేను కూడా ముక్తిని పొందాలి, సద్గతిని పొందాలి అని అనుకున్నాడు. అహంకారాన్ని వదిలిపెట్టాడు. మమకారాన్ని విడిచిపెట్టాడు, మౌనయ్యాడు. ఇక్కడే ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఏమిటనంటే సహజంగా ఉండేటువంటి వైరాగ్యవంతుడి కన్నా ఇలా బాగా లోభంతో ఉండి అతడిలో నిజమైనటువంటి మార్పు వచ్చి ఎవరైతే వైరాగ్యంతో ఉంటాడో అటువంటి వాడు గొప్ప వైరాగ్యవంతుడు అవుతాడు. వాడికి ఎప్పుడు పొరపాటు పడ్డాడు. ఈ మామూలు వైరాగ్యవంతుడే అప్పుడప్పుడు మళ్ళీ రాగం కలిగితే కలవచ్చు. అందుకనే ఇప్పుడు ఇతడు మౌని అయ్యాడు. వైరాగ్యం కలగటం వల్ల ఇంద్రియాలన్నీ నిగ్రహించబడ్డాయి. ఏ రకమైనటువంటి అపేక్ష, దేని మీద ఆసక్తి లేకుండా ఉన్నాడు. దీనభావంతో గ్రామంలో సంచారం చేస్తూ భిక్షని కైకొంటూ జీవిస్తూ ఉన్నాడు. అంటే భిక్ష తీసుకుంటా ఉన్నాడు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఇతడు ఎవరో తెలుసు. తెలుసు కాబట్టి అతడు పరివర్తన చెందిన పరివ్రాజకుడుగా ఉన్నా జనులు మాత్రం అతన్ని బాధిస్తూనే ఉన్నారు, తిరస్కరిస్తూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పూర్వాన్ని కనపడతా ఉంది. పిల్లి గోడ పిచ్చం పెట్టలేదు, నేను ఒకరోజు సహాయానికి పోతే నాకు ఇవ్వలేదు అని ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అందుకని ఇన్ని అవమానపరుస్తూ ఉన్నారు. కొంతమంది అతని దగ్గర ఉన్న భిక్షాపాత్రని కాజేశారు, కొంతమంది కమాండలను లాగేశారు, కొంతమంది త్రిదండాన్ని తీసుకున్నారు, కొంతమంది జపమాలను దొంగిలించారు, కొంతమంది బొంతని తీసుకున్నారు, కొంతమంది కౌపీనాన్ని లాగేశారు. అన్ని విధాలుగా బాధిస్తూ ఉన్నారు. భిక్షాటన ద్వారా లభించినటువంటి అన్నాన్ని నదీ తీరంలో కూర్చొని భుజిస్తూ ఉంటే ఆయన, కొంతమంది దుర్మార్గులు ఆ తినేటువంటి అన్నంలో మూత్రాన్ని వదిలారు, తలపైనే ఉమ్మేశారు. మౌన వ్రతాన్ని అవలంబించాడు కదా, అన్నిటినీ భరించాడు. మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు అను అని అతన్ని మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కర్రలతో కొడుతున్నారు. నువ్వు దొంగలను దూషించారు, కొంతమంది తాడు తెచ్చి కట్టేశారు, బంధువులేమో వదిలిపెట్టేశారు. ఇలా భిక్షుక వేషంలో ఉన్నప్పటికీ కూడా అతన్ని మోసగాడని నిందిస్తూ ఉన్నారు. ఇతడు ధ్యానం బక ధ్యానం అంటే కొంగ ధ్యానం. కొంగ ఎప్పుడు నిజంగా ధ్యానం చేయదు, ఆ వచ్చేటువంటి దాన్ని పట్టి చేపను పట్టేయడానికి చేస్తారన్నమాట. ఇతని యొక్క ప్రవర్తన నక్క ప్రవర్తన. నక్క ఏంటంటే మోసం చేయటమే. దానికి అనేక విధాలుగా అందరు కూడా హింసిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఆ భిక్షుకుడి యొక్క ముఖం దగ్గరికి పోయి అపానవాయువుని వదులుతున్నారు. ఇన్ని రకాలుగా బాధిస్తున్నప్పటికి కూడా ఆ బ్రాహ్మణుడు సహనాన్ని విడిచిపెట్టాల, క్రౌర్యాన్ని దగ్గర చేసుకోవాల, సమచిత్తంతో ఉంటున్నాడు, తన చిత్తానికి తానే అవగాహన అందిస్తూ ఉన్నాడు, స్థిర చిత్తంతో ఉంటున్నాడు. ఈ సందర్భంలో ఆ భిక్షుకుడు 16 శ్లోకాలతోటి ఈ విధానాన్ని అంటే ఈ వైరాగ్య విధానాన్ని గానం చేశాడు. అతడు గానం చేసినటువంటి ఈ 16 శ్లోకాలే భిక్షు గీత అయినాయి. అందులో ప్రధానంగా ఏమున్నాయి, సుఖ దుఃఖాలకి మనస్సే కారణం, మన సుఖ దుఃఖాలకి మన మనస్సే కారణం, మనస్సే గుణాలని సృష్టిస్తూ ఉంది, గుణాలేమో కర్మల్ని జయిస్తూ ఉంది, కర్మలేమో జన్మల్ని తెస్తూ ఉంది, జన్మలేమో దుఃఖాలను తెస్తూ ఉంది. అందుకని మన మనస్సే మన దుఃఖాలకు కారణం. మనస్సుతో తాదాత్మ్యం చెందినటువంటి జీవుడు మనసు వల్ల కలిగినటువంటి వికారాలకి లోబడిపోతాడు. అంటే మనసుకి ఏ రకమైనటువంటి బాధ కలిగినా తనకే బాధ, ఎందుకంటే మనసుతో తాదాత్మ్యం చెందాడు కనుక. అటువంటి మనస్సును నిగ్రహించినటువంటి వాడే శాంతిని పొందుతాడు. జీవికి కోపం అనేటువంటిది ఎందుకు కలగాలి, ఎవరి మీద క్రోధం కలగాలి, కష్టపెట్టింది దేహం కదా, మరి ఆత్మ అయినటువంటి నీకెందుకు కోపం? ఎవరైనా ఏమన్నా అంటే దేహాన్ని కదా అన్నది, మరి నువ్వేమో ఆత్మ కదా కాబట్టి నీకు కోపం ఎందుకు? మీరు భోజనం చేస్తా ఉన్నారు, పొరపాటున నాలుకని పళ్ళు కొరికేసింది, ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తుంది? పంటి మీద కోపం వస్తుందా నాలుగు మీద వస్తా? ఎందుకో నువ్వు పోయేవాళ్ళు ఆ రెండు సందులోకి ఏటి మీద కోపం రాదు, ఎందుకంటే పన్ను నాదే నాలుక నాదే. కాబట్టి అంతా నేనే, అంతా నా వాళ్లే, అంతా పరమాత్మ స్వరూపులే అనుకున్నప్పుడు ఎవరి మీద కూడా కోపం అనేటువంటిది రాదు. ఇలా భిక్షుకుడు భావిస్తూ ఉన్నాడు. ఓ ఉద్దవా, జీవుడికి సుఖ దుఃఖాలు కలిగించేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. బాధలన్నీ కూడా మనస్సు ద్వారా కల్పించబడుతున్నటువంటివే. కాబట్టి నా యందు బుద్ధిని నిలిపి, మనసుని సంపూర్ణంగా నిగ్రహించి నా యందే ఉంచు, అటువంటి వాడే యోగి. ఈ భిక్షుకుని చేత గానం చేయబడినటువంటి ఈ భిక్షు గీత ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే ఆలకిస్తారో అటువంటి వాళ్ళు సుఖదుఖాలను వశం చేసుకుంటారు అని శ్రీకృష్ణుడు తెలియజేశాడు.